ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
భారతీయ ఆధ్యాత్మికత యొక్క నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. ఈ నిజస్వరూపాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఈనాడు మనము యోగము అనే పదానికి ఒక స్పష్టమైనటువంటి రూపకల్పన చేయటానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం యోగము అని చెప్పేటటువంటి పదము పుస్తకాలలో, ఇతర ఆశ్రమాలలో, అమెరికాలో పబ్లిష్ అయ్యే పుస్తకాలలో, నవలలో యోగుల గురించి రాసేప్పుడు వేసేటటువంటి యోగము అనే పదానికి తేడా మీకు చాలా స్పష్టంగా ఉండాలి. ఆ స్పష్టత లేకపోతే నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి విలువ ఉండదు. ఆ తేడా మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. యోగ విద్య సాధకులు 24 గంటలు యోగ విద్య సాధకులే. ఫస్ట్ పాయింట్ నిరంతరము నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నది అది. ఓ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ఇంట్లో టీవీ చూస్తున్నాడు, పిల్లలతో ఆనందంగా కాలం గడుపుతున్నాడు, ఫోన్ వస్తుంది. ఆ క్షణంలో ఏమవుతాడు వాడు? పోలీస్ ఆఫీసర్ అయిపోతాడు. మీతో మాట్లాడుతున్నాను నేను, ఎవరో కుర్రాడు వస్తాడు, మాస్టర్ రేపు కెమిస్ట్రీ పరీక్ష ఉంది, ఈ ప్రాబ్లం అర్థం కావటం లేదు అంటాడు. ఆ క్షణంలో ఏమైపోతాను నేను? మళ్ళీ ఆ కెమిస్ట్రీ లెక్చర్ అయిపోతాను. ఇంకేత నిరంతరము యోగ విద్య సాధన అంటే ఇంకా యోగం తప్ప ఇంకేం మాట్లాడమని కాదు. అది బేసిస్, మీకు అది ఆధారం, దాని మీద మీ జీవిత భవనము నిర్మించబడుతుంది యోగ విద్య అనే పదం మీద. మెడికల్ కాలేజీలో స్టూడెంట్ జాయిన్ అయ్యాడు, సెలవులకి ఇంటికి వచ్చాడు, సినిమా హాల్లో కలిసాం, ఏం చదువుతున్నారా అని అడిగితే ఏం చెప్తాడు? MBBS చదువుతున్నా అంటాడు. అప్పుడు ఆ క్షణంలో ఏం చేస్తున్నాడు వాడు? ఈజ్ ఎంజాయింగ్ హాలిడేస్, సెలవులు ఎంజాయ్ చేస్తున్నాడు. అతను పుస్తకం ముట్టుకోడు, ఇంట్లో పిల్లలు నాన్న వాళ్ళు చెప్పిన విండు, నేను పుస్తకం ఇప్పుడు చదవాలి ఏంటి, నేను సెలవులు ఎంజాయ్ చేయడానికి వచ్చాను అంటాడు. కానీ ఆ ఎండాకాలం సెలవులు ఎంజాయ్ చేస్తున్నప్పుడు కూడా వాడు అంటే విద్యార్థి, నేను డాక్టర్నని అంటాడు, ఇంజనీర్నని అంటాడు. అలాగ మీరు నేను యోగ సాధకుణ్ణి అనగలగాలి. అది నేను చెప్పేది. నిరంతరము యోగం గురించి మీరు మాట్లాడక్కర్లే. భోజనం చేస్తున్నప్పుడు కూడా మీరు యోగులే అంటే అర్థం ఏంటి? అప్పుడు యోగ విద్య గురించి గాయత్రి మంత్రం చదువుతారని కాదు నా ఉద్దేశం. డాక్టర్ చదువుతున్నటువంటి కుర్రాడు ఆహారం తీసుకున్నప్పుడు కూడా డాక్టరే విద్య సాధకుడే. ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి స్టూడెంట్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నా కూడా ఇంజనీరింగ్ స్టూడెంటే. ఆ భావనతో మీరు యోగ విద్యా సాధకులు అవుతున్నారా లేదా అది మీరు అవగాహనకి తెచ్చుకోండి. మీరు అవటం లేదు, యోగ విద్య ఆ విధంగా మీరు నేర్చుకోవటం లేదు. అది నేర్చుకోవాలి అంటే యోగ విద్య యొక్క మొట్టమొదటి లక్షణము, ఈ శిబిరం యొక్క మొట్టమొదటి లక్షణము నిరంతర గురు సాన్నిధ్య అనుభూతి సాధనా శిబిరము. నిరంతరము గురువు కనుక మీ పక్కనే ఉంటే ఎలా మీరు అనుభూతి చెందుతారో, ఎంత ధైర్యంగా ఉంటా. ద్వారకామాయిలో సిద్ధిసాయి పక్కన కూర్చుని ఉన్నారు, మీకు ఎంత ధైర్యంగా ఉంటుంది మీకు ఊహించుకోండి. ఆ ధైర్యం మీకు ఇక్కడ రావాలి. ఎవడో ఏదో నా మీద ప్రయోగాలు చేసేస్తున్నాడు, ఎవడో నేను చేసిన జపాన్ని తీసేస్తున్నాడు. ఓ క్షుద్ర విద్య సాధకుడు నీ జపాన్ని తీసేసుకోగలిగితే అసలు నువ్వు ఏం ఒక సాధకుడు, నీకేం అర్థమైంది నేను చెప్పింది? ఇది అన్నిటికీ వర్తిస్తుంది. ఇంట్లో పరిస్థితుల వల్ల నేను చేయలేకపోతున్నాను మాస్టర్, మీరేం యోగ విద్య సాధకులు? ఈ భావం నిరంతరము కూడా ఆ గురువు నాతోనే ఉన్నాడు, ఉన్నాడు మీతోనే. ప్రహ్లాదుడు అది చూపించగలిగాడు, ప్రహ్లాదుడు అది చూపించగలిగాడు. ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. ఉన్నాడు అన్నాడు. ఎప్పుడు ఎప్పుడు అన్నాడు ఆ మాట? మీరు అది చూసుకోండి, మీకొచ్చే చిన్న చిన్న కష్టాలు ఇంత చేస్తే సరే కష్టాలే కావు. దాన్ని పట్టుకుని వేళ్లాడి కుంగి కుషించిపోయి హిరణ్యకశిపుడు లాంటే మూడు లోకాలను గెలిచినటువంటి మహా తపస్సు ఎదురుగా నిల్చున్నాడు ప్రహ్లాదుడికి. 5 ఏళ్ల కుర్రవాడు, విషాలు పోశాడు, నిప్పుల్లో పోశాడు, ఏనుగులు చేత తొక్కించాడు. ఒక్కసారి కూడా ఆ భగవన్నామ స్మృతి విడనాడలేదు. మీరు గాయత్రి మంత్రం చేస్తే మీ మనసు మీ ప్రాబ్లం మీదే ఉంటుంది. మీ ప్రాబ్లం ఉన్నా గాయత్రి మంత్ర స్మృతి ఉండాలి అని నేను అంటూ ఉంటే, మీరు గాయత్రి మంత్రం చేస్తూ ఉంటుంది మనసు మీ ప్రాబ్లం మీద వేళ్లాడుతూ ఉంటుంది గబ్బిలంలాగా. అది మనం చేసేటటువంటి తప్పు. ఎవ్వరూ మన ఏం చేయలేడు. ఇలాంటి యోగ సాధకుణ్ణి ప్రహ్లాదుని ఏం చేయగలిగాడు, ధ్రువుణ్ణి ఏం చేయగలిగాడు, వాల్మీకిని ఏం చేయగలిగాడు, మీరాబాయిని ఏం చేయగలిగాడు? విషం తాగమంటే తాగిచ్చింది. ఏమైంది తాగితే, విషం తాగితే ఏమోలే, నేను తాగుతాను మాస్టర్. మీరు ఆ స్థాయిలో ఉంటే తాగండి. ఆ స్థాయి ఎక్కడుంది? మానసిక స్థితిలో ఉంది. మీరేం చేయక్కర్లేదు దానికోసం. మీకు ఆ సమర్పణ ఉన్నదా, ఆ భావన ఉన్నదా? గురువు నిరంతరము సర్వవ్యాపి అయినటువంటి, సర్వజ్ఞుడైనటువంటి, సర్వసమర్థుడైనటువంటి గురువు అడుగు అడుగునా నాతోనే ఉన్నప్పుడు నాకు కష్టాలు ఎందుకున్నాయి? ఉండవు కష్టాలు. ప్రహ్లాదుడు కష్టపడలే. మీరనుకుంటున్నారు ప్రహ్లాదుడు కష్టపడ్డాడని మీ దృష్టిలో అతను. దానికి నేనేం చేస్తాను, ప్రహ్లాదుడు ఏం చేస్తాడు, గురువు ఏం చేస్తాడు? సముద్రంలో పడేస్తే మునిగిపోయాడా, ఏనుగులతో తెప్పిస్తే ఏమైనా పచ్చడయ్యాడా, విషం పోస్తే ఏమైనా చచ్చాడా? ఏమలే, ప్రహ్లాదుడికి ఏమవలే. ప్రహ్లాదుడి యొక్క ఆనందంలో కూడా ఏ మార్పు రాలే. మీకు కాస్త కరెంటు పోతే ఆనందంలో మార్పు వచ్చేస్తుంది. మీ స్నేహితుడు, మీ భార్య, మీ తండ్రి ఏదో కాస్త కఠోరంగా ఏదైనా ఒక మాట అంటే మీ ముద్దు మారిపోతాయి. నిరంతరము గురువు యొక్క సన్నిధిలో ఉన్నటువంటి వాడికి బాహ్య ప్రపంచం ఎలా ఉంటేనే, ఎలా ఉంటేనే బాహ్య ప్రపంచం. ఇది గురువుని చూసుకోమని ఏం చేస్తాడో చేస్తాడు, ముంచేస్తాడు మిగిలిపోతాను, కొంత స్థడే చచ్చిపోతాను, అందరం ఎక్కిస్తాడు ఎక్కుతాను, మునిగిపోతే బాధపడను, అందలం ఎక్కిస్తే ఆనందించను. ఏమని కావాలి నాకు, ఏ స్థితి కావాలి అంటే నిరంతరము ఆ గురువు యొక్క స్మరణ, ఆ గురువు యొక్క అనుభూతి, అదొక ఫీలింగ్, అదొక సెన్సేషన్ మాత్రమే. గురువు అక్కడే ఉండడు. గవర్నమెంట్ ఎక్కడుందంటే ఏం చూపిస్తాం మనం, కానీ గవర్నమెంట్ యొక్క శక్తి అన్ని చోట్ల ఉంది. ఇలా మనం హాయిగా తీరిగ్గా కూర్చున్నామంటే గవర్నమెంట్ ఉంది కనుక, ఒక వ్యవస్థ ఉంది కనుక మనం తిరుగుతాం. కానీ గవర్నమెంట్ని అరాచకమైనటువంటి వ్యవస్థ ఉందనుకోండి, ఏం మాట్లాడతామని? ఎవడవచ్చు, వాడు చేస్తాడు, వీడు చేస్తాడు, రుచులు తపస్సు చేసుకుంటూ ఉంటే, రాక్షసులు వేసిస్తూ ఉంటే ఏం చేయగలం మనం? అలాంటి బాధ్యం లేదు కదా. నీకు కూర్చోడానికి నీకు ఓపిక లేదు, వేరే విషయం. నీ మీద రాళ్ళు ఎవరు ఇవ్వటం లేదు. నీ తెలుగు మాస్టర్ వాడు డిస్టర్బ్ చేస్తున్నారు. అసలు డిస్టర్బ్ చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఆ వంక పెట్టి లేచిపోదామని. మీ యొక్క ఆ మానసిక వీక్నెస్, బలహీనత అర్థం చేసుకోండి. మీకు సాధన చేయాలని లేదు. ఏమీ చేయకుండా మేము ఆ స్థితికి వెళ్ళిపోవాలని ఉంది. వెళ్ళలేరు, అసంభవం. షార్ట్ కట్స్ లేవు, అనవసరంగా ఆశించకండి. మీరు ఎక్కడున్నారో అక్కడే అలాగే జీవించదలుచుకుంటే ఓకే. కానీ మీరు నిజంగా యోగ సాధనలో నిష్ణాతులు అవ్వాలనుకుంటే ఈ 1.5 సంవత్సరాలు నేను చెప్పి మీకు చేయండి. మీరు నన్నే అడగండి, ఏమీ అడగండి నన్ను. మీరు ఎక్కడున్నారో అక్కడ ఆ గురువు యొక్క అనుగ్రహం వల్లే ఉన్నారు. నేను చెప్పిన మాటని అర్థం చేసుకోండి, అది గురువు యొక్క అనుగ్రహమే. కష్టాలు లేకపోతే మీరు అక్కడి కిందకి వస్తారు? ఏ సినిమాయో చూస్తే కూర్చుని ఉంటారు మీరు గ్యారంటీగా. అనుగ్రహమే అది. అనేక సార్లు అనేక మంది గురువులు అసలు ఆ కష్టాలు లేకపోతే అసలు మీరు రారుగా అంటారు. వచ్చాక ఇంకా కష్టాల పరంపర చెప్పుకుంటూ కూర్చున్నారు అనుకోండి, అసలు గురువు ఇవ్వదలుచుకున్నది ఏమిస్తాడు మీకు? ఒక్కసారి ఎక్కడైనా ఇంతమంది గురువులు జీవిత చరిత్ర చదివారు కదా, మిమ్మల్ని చదవమని చెప్పాను కదా, ఎవడైనా గురువుని అసలు నువ్వు ఎందుకు వచ్చావయ్యా భూమి మీదకి, సర్వజ్ఞుడివి కదా, సర్వవ్యాపకుడు కదా, నువ్వు ఎందుకు వచ్చావు మా మధ్యలోకి, అసలు నువ్వు బుద్ధి ఉందా అని అడిగామా మనం ఎప్పుడైనా? నిన్ను పీకు తింటున్నాం కదా జలగల్లాగా. ఒక కోరిక తర్వాత ఒక కోరిక, ఒక కోరిక తర్వాత ఒక కోరిక, అలా కంటిన్యూస్గా వెళ్తుంది కదా,
నువ్వేదో తపస్సు చేస్తున్నావు, నువ్వేదో సాధన చేస్తున్నావు, నీ జేబులో నుంచి 10 రూపాయలు ఇవ్వండి గురువు తిమ్మంటే నేను చూస్తానంటిస్తారు. నాకు తెలుసున్నటువంటి ఒక కుటుంబంలో బనారస్ ఇక్కడ కాదు మెయిన్ ఎవరైతే డబ్బు సంపాదన చేస్తున్నాడో అతనికి మానసిక అసంతులన వస్తుంది. అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, తగ్గలే. వాళ్ళ తమ్ముడు నా క్లాస్మేట్ ఎంఎస్సీలో ఇలా ఉంది రామకృష్ణ మా అన్నయ్యకి అన్నాడు. హరిద్వారికి ఉత్తరం రాయొచ్చు కదా అన్నాను. రాశారు హరిద్వారికి ఉత్తరం. ఉత్తరం రాశాక వాళ్ళ వదిన నా దగ్గరికి వచ్చింది, పక్క పక్క ఇల్లే. నాకు తెలియదు రామకృష్ణ ఇలాంటివి కూడా చెప్తామని. ఒకవేళ కనుక మా ఆయనకి నయం అయితే జీవితాంతం రుణపని ఉంటానండి. ఎవరికన్నా నీకండి, నేనేం చేశాడు చేసేది ఆ గురువు హరిద్వారి కదా నేను ఉత్తరం రాయమన్నాను. 3 నెలలు మళ్ళీ నార్మల్ అయిపోయాడు, ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు. నేను ఏం మాట్లాడలేదు, అప్పుడు ఎంఎస్సీ 3 ఇయర్స్ అవుతున్నాను. నేను రీసెర్చ్ సెకండ్ ఇయర్లో ఒకనాడు ఆవిడ నా దగ్గరికి వచ్చింది, రామకృష్ణ మర్చిపోతున్నాను నేను, హరిద్వార్కి మా ఆయనకి నయం అవుతే కొంత డబ్బు పంపిస్తానన్నాను. నేను ఎంఎస్సీ 3 ఇయర్స్లో చదువుతున్నప్పుడు జరిగింది సంఘటన. ఎప్పుడు వచ్చింది ఆవిడ? ఎంఎస్సీ అయిపోయింది నాది, రీసెర్చ్ 2 ఏడు 4 ఏళ్ళు కలిసిదే ఇప్పుడు వచ్చింది. పంపిస్తామా? దానికి ఏంటి అడ్రస్ కావాలంటే ఇస్తాను. అది కాదు రామకృష్ణ, ఎంత పంపిస్తే బాగుంటుందని బాగుంది. నేను సరే మరి మతి తప్పినటువంటి భర్త అసలు జీవితం నాశనం అయిపోతుంది అనుకున్నటువంటి స్థితి, కుటుంబం మంచి దారిలో పడింది, 4 ఏళ్ళ బట్టి ఎత్తరిందండి, కూతురికి పెళ్లి చేయబోతున్నారు, ఎంతా జరుగుతుంది, నీ ఇష్టమని ఎంత పంపిస్తే అంత పంపిస్తే బాగానే ఉంటుంది అంట. రూపాయి తావాల పంపిస్తే బాగుంటుందా మాస్టారు అండి, నిజంగా చెప్పిన మాట్లాడే రూపాయి తావాల సవారికి మన స్థాయి గురువుకి మనం ఇచ్చేటువంటి విలువ. ఓ డాక్టర్కి రూపాయి తావాలో ఇవ్వండి చూస్తాను, మీకు దమ్ముంటే దమ్ముంటే గురువులకి మీకు డబ్బు ఉందని అంటున్నాయి. మీకు మీ మానసిక బలహీనత చెప్తున్న హీనత, ఒక వ్యక్తి దగ్గర నుంచి మీరు అనంతమైనటువంటి వరదానాలు పొందుతున్నప్పుడు ఆ అనంతమైనటువంటి వరదానానికి ప్రతిగా మిమ్మల్ని మీరు ఇచ్చేస్తాను అంటున్నాను. నేను చెప్పేది అది, మీరేం ఇవ్వలేరు ఆయనకి. గురువుకి ఏం ఇస్తాను? 8 లక్షలు ఇస్తే ఏమవుతుంది? మతి తప్పిన వాడికి మతి సరి చేశాడు, 8 లక్షలు ఇస్తే ఏమవుతుంది? నిన్ను నువ్వు ఇచ్చేస్తా, నీ జీవితాన్ని ఇచ్చేస్తుంది. ఈనాడు వాళ్ళు మిమ్మల్ని ఏమడుగుతున్నారు? ప్రపంచ యొక్క గతి తప్పుతోంది, ప్రపంచము ఏ క్షణంలో అయినా సర్వనాశనం అయిపోవచ్చు, ప్రపంచమే సర్వనాశనం అయిపోతే, ప్రపంచము అంటే నా ఉద్దేశము త్రిభుగ్రహమని, సర్వనాశనం అయిపోతే మీరుండరు నేనుండను, గురువులు ఉంటారు. మీరేం గురువుని మీరు ఏం పెద్ద వెళ్ళకండి, వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేసుకోవటంలే, వాళ్ళు హాయిగా నిశ్చింతగా బతుకుతారు. ఈ హిమాలయాలు కాకపోతే ఇంకో గ్రహంలో ఉండేది కంటే ఇంకో ఆలయాలు ఏవో ఉంటాయి వాళ్ళకి. మీరు ఎక్కడికి వెళ్తారో ఆలోచించుకోండి, అసలు ఎక్కడికైనా మీకు గమ్యం ఉందా, లక్ష్యం ఉందా? ఎక్కడికి వెళ్తారు మీరు? లక్ష్యహీన బతుకులు మనవి. అది యోగ విద్యలో మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది. మీరు కోటీశ్వర్లా, మీరు ఇంజనీర్లా, డాక్టర్లా, ఉద్యోగస్తులా, మాకు ఇంజనీర్లు ఉన్నాయి మాస్టారు ఎన్నున్నాయి, ఎందుకు అవంతా ఏం చదువుతాయి? రేపు ఈ శరీరం ఇలా పడగానే ఇవన్నీ పోయాయి. అప్పుడు ఎక్కడికి వెళ్తారు మీరు? మీ అడ్రస్ ఉందా మీకు? ఆ అడ్రస్ యోగ విద్య. ఆ యోగ విద్య యొక్క లోతు చూడండి, డెప్త్ చూడండి. మీది ఎందుకు చెప్తున్నాను, ఇది 2వ సైకిల్లో చాలా మంది వస్తున్నారు. నాకు తెలియదు మొదటి సైకిల్లో మీరు ఎంత నేర్చుకోగలిగారు, ఈ 4 రోజుల్లో మీరు ఎంత మౌనాన్ని పాటించారు, ఆ మౌనంలో మీరు ఎంత సమర్థవంతంగా మీ కోరికల్ని చెరి చేసుకోగలిగారు. చెరి చేసుకోండి, అసలు కోరికలు ఉండకూడదు మీకు. మొదటిసారి 1 నెల కిందట మీలో చాలా మంది వచ్చారు, చెప్పాను నేను చాలా మందికి మీరు ఇది చేసుకోండి అని. ఎంతమంది అయినా రావచ్చు అన్నాను, కొత్త వాళ్ళైనా రావచ్చు, ఈసారి కొత్త వాళ్ళు కావచ్చు, కానీ మీరు నేర్చుకుని వెళ్ళినటువంటి ఈ మౌనాన్ని వాళ్ళకు అనిపించారా? అందులో నిష్ణాతులై వచ్చారా? నేను నా గురుదేవుడి దగ్గర ప్రాణ ప్రత్యావర్తన సాధన నేర్చుకుంటున్నప్పుడు 3 రోజులు మౌనంగా ఉంచారు మంచినీళ్ళ మీద మమ్మల్ని. కేవలం మౌనం అంత, చిన్న ఇంకేం లేదు అక్కడ. అలాగే 1000 మందిని తయారు చేద్దాం అనుకున్నారు ఆయన. నేను వెళ్ళిన గ్రూప్లోకే 236 గురు అంతా నాకు కరెక్ట్ అయిపోయి గుర్తులే మర్చిపోయా నా క్యాలిక్యులేషన్స్, అప్పుడు ఆయన మాట్లాడుతూ చెప్పారు, నేను డాక్టర్లను కావాలన్నాను, నర్సులు కావాలన్నాను, మీరు పేషెంట్స్ని పంపిస్తున్నారు నా దగ్గరికి మీ ఊళ్ళో నుంచి, ఇలాగే అడిగారు ఆయన, పంపించండి మనుషుల్ని అని. మీరు రోగుల్ని పంపిస్తున్నారు నా దగ్గరికి, రోగుల్ని నేనేం చేసుకుంటాను, నేను యోగ విద్యలో నిష్ణాతత్వం రావాలి అంటే రోగులతో ఏమవుదు, అసాధారణమైనటువంటి సాహసం కావాలి, అసాధారణమైనటువంటి ప్రజ్ఞ కావాలి, అసాధారణమైనటువంటి ఉత్సాహం కావాలి. ఎవరో ఏదో అన్నారు మూడు పాడైపోయిన మాస్టర్, వాళ్ళు ఏం పనిచేస్తారు యోగ సాధనకి, వాడు అంటే నీ ఇందుకు నీ మూడు పాడైపోతాం, నీ లోపల ఉన్నటువంటి ఆ ఉత్సాహం, నీ లోపల ఉన్నటువంటి ఆ గురువు యొక్క అనుభూతి మీరు ఇందుకు పొందలేకపోతున్నారు. ఒక నెల రోజులు మీరు మౌనంగా ఉన్నా మీ మొహాలలో నాకు ఆ ఉత్సాహం కనిపించడంలో, గురువు యొక్క స్పర్శ మీకు లభించింది అని నాకు అనిపించడంలో, ఇంకా లభించలేదు, ఇంకా మీ మనస్సులో కోరికల యొక్క జాబితాయే ఉంది. గురువు యొక్క పని మీకు ముఖ్యం కాదు, యోగ విద్య యొక్క రహస్యాలు తెలుసుకోవటం మీకు ముఖ్యం కాదు. మరేం చేయాలి మీరు ఆ యోగ విద్య యొక్క ఆ రహస్యాలను అర్థం చేసుకోవటానికి? దేని గురించి అయితే మనం భారతీయులు అని ఇంత గొప్పగా చెప్పుకుంటామో, ఏ యోగ విద్య గురించి తరిచి తరిచి అనేక పుస్తకాలలో చాలా గొప్పగా రాస్తారో, ఆ యోగ విద్య యొక్క ఆధారభూతమైనటువంటి నియమం ఏంటంటే నిరంతర గురు సాన్నిధ్య అనుభూతి. నిరంతరం ప్రతి శిష్యుడు మొట్టమొదట నేర్చుకునేదే, అది ప్రాక్టీస్ చేయండి. మీరు వాడేదో చేస్తున్నాడు, నా జీవితం ఇలా అయిపోతుంది, గురువు దగ్గర ఉంటే మీ జీవితం అలా ఎందుకు అవుతోంది ప్రశ్నించుకోండి. మీరు లేరు గురువు దగ్గర, అదేం మా సార్ ఎక్కడ కూర్చున్నాగా చూసుకోండి, మీరు ఎక్కడ కూర్చున్నారు, మీ శరీరాలు ఇక్కడ ఉన్నాయి, నేను చెప్పింది మీరు అవగాహన చేసుకుంటున్నారా, గాబరా పడకండి, నేను కొంపటంలో కొంపడే హక్కు నాకు లేదు మిమ్మల్ని, కానీ మీరు దారి తప్పుతున్నారు. దారి తప్పుతున్నటువంటి వ్యక్తులకి కనీసం ఇది తప్పుదారి అని చెప్పే ధర్మం నాదింది కదా. గురువుల దగ్గరికి గురుత్వాన్ని నేర్చుకోవటానికి వెళ్ళండి, యోగ విద్య నేర్చుకోవటానికి వెళ్ళండి. కనీసము మన ఆశ్రమాలలో మన సముదాయాలలో యోగ విద్యకి ప్రాముఖ్యత ఇవ్వండి. భౌతికమైనటువంటి సంపదలు, భౌతికమైనటువంటి వనరులు గురువు యొక్క అనుగ్రహంతో లభిస్తాయి అనేటువంటి పుచ్చి అపోహను పక్కన పడేసుకోండి. రావు, ఖచ్చితంగా రావు. నిజంగా గురువు యొక్క అనుగ్రహంతోనే ఆరోగ్యం అది వచ్చేస్తే సత్యసాయి బాబా లాంటి మహానుభావుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి డాక్టర్ల చేత ఆపరేషన్ చేయించక్కర్లేదు. ఇందుకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ ఆ నిన్నడికి ఇలానే వచ్చుగా, అలా అనవచ్చుగా, ఎవరికైనా అనగలదు, ఆయన సమర్పణ చేసుకున్నటువంటి వాడికి ఇలా అనగలదు. మీరు సమర్పణ ఎక్కడ చేస్తున్నారు, కొంచెం చూసుకోండి. ఆ సమర్పణ 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 అంటే అర్థం ఏంటి, ఆపరేషన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్ మీదకి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఇంకా వాడు ఏం చేస్తున్నాడో మీకు తెలియదు, మీరు అడగరు, నిర్మిస్తుంటారు అంతే, వాడు ఇష్టం వాడు ఎలా కోస్తే అలా కోసుకొని అంతేగా. ఆ మానసికమైనటువంటి స్థితి ఈ మూడు రోజులు మీరు ఇక్కడ ఉన్నప్పుడు తెచ్చుకోండి. నీళ్ళు ఉన్నావు లేదా, ఆహారం దొరుకుతుందా దొరకదా, భోజనం టైం అయిపోయింది వెళ్ళిపోదా, ఏం మూడు రోజులు తిండికి రాకపోతే ఏమైపోతారు మీరు, ఏమైపోతారు మీరు. దానికోసం మీరు మీ మానసిక స్థితిని డిస్కస్ చేసుకుని ఎందుకు వెళ్ళిపోవాలా అన్నాననుకోండి, ఆకలిస్తోంది తినాలని ఉంది, మాస్టర్ వెళ్ళదన్నారు కానీ మీరు దిగదీసి కూర్చున్నారనుకోండి, అది నన్ను మోసం చేసినట్టు అవుతుంది, మిమ్మల్ని మోసగించుకున్నట్టు అవుతుంది. మీరు ఆకలేసింది వెళ్ళాలంటే అయిపోయే మనసు అక్కడ చెదిరిపోయిన వెళ్ళిపోండి, వెళ్ళిపోయి వచ్చి కూర్చోండి. కానీ స్థిమితమైనటువంటి మనస్సుని అలారం పెట్టుకుని టైం అయిపోయింది కనుక లేచిపోయేటువంటి సాధకులను నాకు తెలుసు, వాళ్ళకి చెప్తున్నా. నిజంగా నిష్ణాతత్వం అడిపోయి ఆ మానసిక ఆనందానుభూతిలో లీనమైపోయి టైం అయిపోయింది కదా అని మీరు వెళ్తే అప్పుడు వెళ్ళకండి, ఆ ఆనందాన్ని పోగొట్టుకోకండి. అసలు ఎప్పుడవుతుందిరా బాబు టైం వెళ్దాం అనిపించినప్పుడు అసలు కూర్చోకండి, మాకు ఎప్పుడూ అలాగే అనిపిస్తుంది మాస్టారు అసలు కూర్చోకండి, నేనేం చేశాను, నేను చేయగలిగేది ఏం లేదు, కానీ నేను ఇచ్చే సలహా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మూడు రోజుల పాటు ఇక్కడ మీరు ఉండి ఎక్కడంటే ఇక్కడే ఉండాలని ఉందా, మిమ్మల్ని మీ ఇల్లు వదిలి ఇక్కడికి ఎందుకు రమ్మంటున్నాను అంటే ఇళ్లలో ఉంటే మీరు ఎంత ప్రయత్నించినా ఆ లోకల్ ప్రాబ్లమ్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు, వీడెవడో వస్తుంది అయితే నేను మీతో మాట్లాడుతూనే ఉన్నాను టెలిఫోన్ వస్తుంది, అదే ఇంకో ఇల్లు ఉన్నానుకోండి గ్యారంటీగా నాకు టెలిఫోన్ రాదు కదా. మీరు మీ భోగందాలంటాడే దాని గురించి బయటపడగలుగుతారు ఈ చేతకు వస్తే, అందుకు రమ్మనేది ఇక్కడికి. అందువల్ల మీరు నేర్చుకోవాల్సినటువంటి చాలా స్పష్టమైనటువంటి విషయం గడియారం నాకు కనిపించకుండా చాలా స్పష్టమైనటువంటి విషయం ఏంటంటే, నిరంతరము గురువు యొక్క అనుభూతిని మీరు నిజంగా అనుభూతి చెందండి. ఉన్నాడు భగవంతుడు సర్వవ్యాపి, గురువు సర్వవ్యాపి, గురువు సర్వజ్ఞుడు, గురువు సర్వసమర్థుడు, ఇందులో మనకు అనుమానాలు లేవు. అందులో మనకి అనుమానాలు లేనప్పుడు ఆయన యొక్క ఉనికిని నేను ఎందుకు అనుభూతి చెందలేకపోతున్నాను? అది మీ ప్రశ్న నిరంతరము మీ మనసులో ఉండాలి. అంతే, ఇంకా మిగతా అన్ని పక్కన పడేయండి. ఏమైతే మాస్టారు ఆయన స్పర్శ లభిస్తే డౌట్, ఎడంకాలు మర్చి కూర్చోవాలా, కుడికాలు మర్చి కూర్చోవాలా డౌట్, కళ్ళు తెరిచి కూర్చునేదా, కళ్ళు మూసి కూర్చునేదా డౌట్. నేను చెప్పింది ఏంటి, మీరు ఎక్కడున్నా ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్నాను, లాంటి కింద పడేసింది తీసి పెట్టుకున్నాడు, అది గమనించానా లేదా? నేను మీరు గమనించారు, ఏమైంది? అది గమనించటం వల్ల నేను చెప్పింది మీరు వినలేకపోయారా? నేను చెప్పింది మీకు అర్థం కాలేదా? నేను చెప్పింది అర్థమైంది. ఇది చేస్తే మీరు ఎక్కడున్నారు దాన్ని గమనించగలిగినట్టు. మీరు ఆహారం తింటున్నారు, గురువు యొక్క సన్నిధానాన్ని గమనించండి. బిజినెస్ చేసుకుంటున్నారు, గురువు యొక్క సన్నిధానాన్ని గమనించండి. ఎవరో మీ దగ్గరికి వచ్చారు, మాట్లాడుతున్నారు స్నేహితులతో, గురువు యొక్క సాన్నిధ్యాన్ని పట్టుకోండి. ఆ గురువు యొక్క నిరంతర స్పర్శ అది చాలా అవసరం, అది పట్టుకోండి. ఇక్కడ వస్తుంది గ్యారంటీగా. ఎందుకు గ్యారంటీగా వస్తుంది అంటే అది గురువు యొక్క లక్షణం కనుక. ఉప్పుగా ఉంటుంది, పంచదార తీయగా ఉంటుంది. గురువుకున్న రోగం ఏంటంటే సర్వజ్ఞత్వం, గురువుకున్నటువంటి రోగం ఏంటి అంటే సర్వవ్యాపకత్వం, గురువుకున్నటువంటి రోగం ఏంటి అంటే సర్వసమర్థత. ఏం చేస్తాడు వాడు జబ్బడి, వాడు మనకి తప్పించుకోలేడు. కానీ మన ఘనత ఏంటంటే సర్వజ్ఞ నుంచి మనం తప్పించుకోగలుగుతున్నాం, సర్వవ్యాపకుడి నుంచి మనం తప్పించుకోగలుగుతున్నాం, సర్వసమర్థుడి నుంచి మనం తప్పించుకోగలుగుతున్నాం. అంటే సర్వసమర్థుడు యొక్క సత్తా కూడా మన ముందు పనికి రాకుండా పోతుంది. ఎంత గొప్ప వాళ్ళం వచ్చిందండి, అంటే మీరు గురువుని మించి శిష్యులే, అందులో డౌట్ ఏం లేదు. కానీ గురువుని మించిన శిష్యులు కాకుండా గురువుకి తగ్గ శిష్యులు అవ్వండి. మించకండి పాపం ఆయన, ఆయన సర్వసమర్థతకి తెస్తు పెట్టకండి. ఆయన సర్వసమర్థతే మీ పరిస్థితులకు కారణం అని గుర్తుంచుకోండి. ఆయన దగ్గరికి వెళ్లకుండా ఆయన యొక్క సన్నిధానాన్ని మీరు అనుభూతి చెందకపోతే చావుగొట్టి చెవులు మూసి ఇంకా మిమ్మల్ని తొక్కి 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 ఆయన అనుభూతి వచ్చేటట్టు చేస్తాడు, గ్యారంటీ అది. ఇంకేటంటే మీరు ఆ స్థితిలో ఉన్నటువంటి యోగ భ్రష్టులు, నెగటివ్ ఏదో నేను మాట్లాడటం లేదు, భగవద్గీతలో చెప్పినటువంటి యోగ భ్రష్ట సాధకుల గురించి చెప్తున్నాను. అనేక జన్మల నుంచి మీరు ఈ మార్గంలో ఉన్నారు, ప్రతిసారి ఇక్కడే తప్పుటడుగు చేస్తున్నారు. మీరు ఇక్కడ వరకు వస్తారు, ఇక్కడ వరకు వచ్చేసరి కల్లా ఏదో వంట పెడతారు. కూతురికి పెళ్లి చేయాలి, ఈ బాధ్యత ఉంది, ఆ బాధ్యత ఉంది. గురు సన్నిధానం కోసం మీ బాధ్యతను వదులుకోమని ఎవరు చెప్తున్నారు? మీరు ఎక్కడ ఉన్నా అక్కడ గురువు ఉన్నాడు. పాతాళంలో గెలిపాడా అక్కడ ఉన్నాడు గురువు, అంతరిక్షంలో గెలిపతాడా అక్కడ ఉంటాడు గురువు. గురువు కాబట్టి భగవంతుడు అనుకోండి, మీ ఇష్టం. పూర్వలో మళ్ళా యుద్ధాలు చేయకండి, గురువు అన్నాడు కదా అంటే భగవంతుడు ఉన్నాడా లేదా అని. గురువు అన్నా భగవంతుడు అన్నా ఒకడే. అంతట మీరు ఎక్కడ ఉన్నా ఎలాంటి శారీరక మానసిక స్థితిలో ఉన్నా దయచేసి దాన్ని పక్కన పడేయండి. మరి పక్కన పడేసి ఏం చేయాలి? మీరు గురువు యొక్క స్పర్శ ఇక్కడే ఉన్నా మీరు పట్టుకోలేకపోతున్నారు అంటే మన దుస్థితి ఊహించుకోండి. ఎక్కడ మనం దెబ్బతింటున్నాం, మీ కోరికలు మీకు ఆపుతున్నాయి, అవే ఆపుతున్నాయి మిమ్మల్ని. అందుకోసం వాటిని వదిలేయమంటున్నాను నేను, అంతు లేదు వాటికి. ఎక్కడ అంటుంటుంది, నేను అనేక ఉదాహరణలు చెప్పాను కదా. ఆపేయండి, ఇక్కడ వచ్చారు ఇక్కడికి సాధ్యం. మరేం చేయాలి? మరి మీ బాధ్యతలు ఉన్నాయి కదా, ఆఫీస్ డ్యూటీస్ చేయండి, అక్కడ గురువుని చేయండి. మీ ఆఫీసులో ఆఫీసర్లో గురువుని చేయండి, మీ భర్తలో గురువుని చేయండి, మీ పిల్లల్లో గురువుని చేయండి. అందుచేత ఆయనే ఉన్నాడు అంటే ఆ చెప్తే లేకపోతే ఏది కదలదు అని మనం చెప్తున్నప్పుడు ఆ అనుభూతి ఎందుకు తెచ్చుకోలేకపోతున్నా అనేటటువంటి వ్యధ మీలో కనుక పుట్టించగలిగితే నేను చాలు, ఆ వ్యధ మిమ్మల్ని లాక్కుపోతుంది. మీరు ఏదైనా చేయండి, ఏదంటే చదువుకోండి. పక్కన గురువు ఉన్నాడు, చదువుకున్నాడు, నేను మాట్లాడుతున్నాను, తన ఏదో రాస్తున్నాడు. మీతో మాట్లాడుతున్నా నాకు తెలుస్తాను కదా అక్కడ రాస్తున్నాడని, అది నన్ను ఏం డిస్టర్బ్ చేసింది? ఏం డిస్టర్బ్ చేయకుండా. అలాగే స్టూడెంట్ చదువుకుంటూ ఉంటాడు, గురువు యొక్క సన్నిధానం ఉంటుంది. వంట చేస్తున్నాడు, గురువు యొక్క సన్నిధానం ఉంటుంది. టీవీ చూస్తున్నారు, గురువు యొక్క సన్నిధానం ఉంటుంది. అలవాటు పడండి దానికి, దాన్ని నేర్చుకోండి. ఎలా చెప్తే వచ్చేది కాదు అది, మీరు ప్రయత్నించండి దాన్ని. నేను అనేకసార్లు ఉదాహరణ ఇస్తాను, ఈత కొట్టడం ఎలా, ఎన్ని పుస్తకాలు చదివితే వస్తుంది? నేను కథ చెప్పాను కదా, బాంబేలో సన్ అండ్ శాండ్ హోటల్ ఉంది, సముద్రహు బీచ్ దగ్గర. కొంతమంది వెళ్ళారు అక్కడ, లోతుగా ఉంది స్విమ్మింగ్ పూల్, ఒక అమ్మాయి పడిపోయింది నీళ్ళల్లో, ఇంకోటి గడుపుకుని దిక్కాడు, రక్షించేసి దాన్ని ఒడ్డుకు తీసుకొచ్చాడు. అందరూ ఆయన చేకండిచ్చి, నువ్వు చాలా సాహసం చేశావు, నువ్వు చాలా గొప్పవాడు, నువ్వే లేకపోతే మా అమ్మాయి బతికేది కాదు ఇది అని అన్నాడు. ఒక నిమిషం ఆగండి అందరూ అన్నాడు. అంతా బాగానే ఉంది, నన్ను నీళ్ళల్లోకి తోసింది ఎవరో ముందే చెప్పండి అన్నాడు. వాడు కావాలని రక్షించలే, ఎవరు తోస్తాడు వాడిని, నన్ను నిన్ను అలా చేయమంటారా? వద్దు, అలా చేస్తే బాగుండదు, నీ అంతటి మీరు దిక్కుతే బాగుంటుంది. నేను మాత్రం నిర్ణయించుకున్నా తోస్తానని, ఇంకా అంతేత మీరు నా దగ్గరికి వచ్చారనుకోండి, తోసేస్తాను నేను, నీళ్ళలో పడతారు గ్యారంటీగా, నీళ్ళలోనే పడతారు. నేను మిమ్మల్ని సేవ్ చేయకపోవటం లేదు, ఖచ్చితంగా చెప్తున్నాను, దమ్ముంటేనే రండి. లేదు మీ అంతటి మీరు దూకారనుకోండి, మీకు తృప్తి నాకు తృప్తి, నేనేం చేయలేదు. కానీ దూకటం తప్పదు. ఏంటో దూకటం మీ బాధ్యత నుంచి దూకండి. మరి ఇప్పుడే కదా మాస్టారు నిరంతరం మీరు చెప్తే వచ్చారు బాధ్యతను నిర్వర్తించండి. నిర్వర్తించే బాధ్యతని దూకాక అమ్మాయిని రక్షించాడు కావడు. అలా
ఇంకోటి బాధ్యతలు, మీరు ఎంత సహాయం చేసినా ఇంకోడికి, అవి మిమ్మల్ని గురువు దగ్గరికి తీసుకెళ్ళవు. వీధిలో వాళ్ళకి సహాయం చేస్తాం, ఇంట్లో వాళ్ళకి సహాయం చేయం. వృద్ధాశ్రమంలోకి వెళ్ళి వండి పెడతాం, ఇంట్లో ఉన్నటువంటి ముసలాళ్ళకి వండి పెట్టాం. భలే తయారు మన మనుషులు, భలే తయారయ్యారు అందరూ. ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు. ఆ మూర్ఖత్వానికి ఒక పరాకాష్ట. నేను చూస్తా చాలాసార్లు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే వృద్ధాశ్రమంలో ఇవాళ వండి పెట్టాలి, చాలా కమ్మగా వండి పెట్టాలి మాస్టారు, ఇంట్లో ఉన్నారు ముసలాళ్ళు వాళ్ళకి వండి పెట్టరు. వృద్ధాశ్రమంలో ఉండి పెట్టడం ఏంటో, ఇక్కడ పెట్టకపోవటం ఏంటో నాకేం అర్థం కాలేదు. మీకు అర్థం అవదనే నా ఉద్దేశం. అర్థం అవుతే అలాంటి అర్థాలు పట్టించుకోకండి, వద్దు. మీ బాధ్యత ఇంట్లో. మరి వాళ్ళు నన్ను చిన్నప్పుడు అవస్థ పెట్టారు కదా, అప్పుడు ఇది చేశారు కదా, వాళ్ళు వాళ్ళ బాధ్యత నెరవేర్చలేదని చెప్పి నువ్వు నీ బాధ్యత నెరవేర్చకపోతే వాళ్ళకంటే నువ్వు ఏ విధంగా భిన్నం యోగ విద్యలో వచ్చి సాధకులుగా? వాళ్ళు మీకేమిచ్చారు? బిజినెస్ అయింది, బిజినెస్ కాదు బాధ్యత. బాధ్యత ఇంకా ఇంకా మనం ఇలా కలుసుకుంటే, ఎప్పుడైనా పునర్జన్మల యొక్క కర్మ సంబంధం గురించి మనకు అవగాహన వచ్చేటటువంటి క్లాసుల్లో మీరు రాగలిగితే, ఇదంతా కూడా గురు సాన్నిధ్యాన్ని మీరు నిరంతరం పట్టుకోగలిగితేనే వస్తుంది. లేకపోతే నేనేమీ చేయలేను, నేను మీకు నేనేమీ చేయలేను. మీరు ఎదగాలి. ఎక్కడ ఉన్నా ఆ గురువు యొక్క రక్షణ, ఎక్కడ ఉన్నా ఆ గురువు యొక్క జ్ఞానము, ఎక్కడ ఉన్నా ఆ గురువు యొక్క సర్వసమర్థత మిమ్మల్ని రక్షిస్తోంది అనేటటువంటి పాయింట్ మీరు పట్టుకోండి. రక్షించుచున్నది అందులో డౌటే లేదు, గ్యారంటీ అది మీకు. మీకు ఆ అనుభూతి రానంత వరకు నా మాట నమ్మండి. మీరు ఎవరో ఒకళ్ళ మాట నమ్మాలి కదా, మీరు నా మాట నమ్మండి, ఖచ్చితంగా మీకు గురువు యొక్క రక్షణ కొన్ని జన్మల బట్టి లభిస్తోంది మీకు. లేకపోతే భారతదేశంలో పుట్టినా ఈ శిబిరానికి రావు. మీరు చాలా మంది ఉన్నారుగా భారతదేశంలో, ఎవరు వస్తున్నారు? మా కాలేజీలో ఇవాళ నేను వెళ్తున్నాను, కాస్త లేట్ అయింది, వర్షం కురుస్తుంది, లూనా బస్ స్టాండ్ స్కూటర్ స్టాండ్లో పెట్టి లోపలికి వెళ్తున్నా కాలేజీ వైపుకి. మీరేదో చెప్తారట కదా మాస్టారు, ఏం చెప్తారన్నాడు. నేనేం చెప్పనయ్యా అన్నాను. కాదు కదా, మీరేదో చెప్తారట కదా అన్నాను. థియాసఫీ వాళ్ళు అప్పుడప్పుడు సీక్రెట్ డాక్టర్ని అడుగుతారయ్యా, అది చెప్తానన్నా. కాదండి, అరవిందో ఆశ్రమంలో ఏదో చెప్పారట కదా అన్నాడు. అవును, సావిత్రి అడిగారు వాళ్ళు, చెప్పానన్నా. ఇంతకీ మీరేం చెప్తారు? నిజంగా జరిగినటువంటి డైలాగ్ ఇది ఇవాళ. ఏదైనా చెప్పండి మాస్టర్, ఇదంతా హంబగ్, అంతా అద్వైతం. అద్వైతం తప్ప నేనేమీ నమ్మనన్నాడు ఆయన. సరే బాగానే ఉంది, మరి అద్వైతం తప్ప ఏమీ నమ్మనివాడు కాలేజీకి రావటం ఎందుకు, ఉద్యోగాలు చేయటం ఎందుకు? మాటకి చేతకి తేడా వచ్చేసింది ఆధ్యాత్మిక జగత్తులో. నువ్వు మాట్లాడుతున్న దానికి, నువ్వు చేస్తున్నటువంటి ఆచరణకి సంబంధం లేదు. సర్వజ్ఞుడైనటువంటి, సర్వవ్యాపకుడైనటువంటి, సర్వసమర్థుడైనటువంటి గురువు నా వెనకాతలు ఉన్నాడు అంటే ఎందుకు మీకు ఆవేదన, ఎందుకు మీకు భయాలు, ఎందుకు వస్తున్నాయి మీకు భయాలు, ఎందుకు భయపడుతున్నారు మీరు, ఏమైపోతుందో అని భయపడ్డారంటే అర్థం ఏంటి? మీకు నమ్మకం లేదు గురువు మీద. కానీ నాకు నా హార్ట్ యాంజియోగ్రామ్ తీస్తున్నప్పుడు మొన్న ఫిబ్రవరిలో భలే అనుభూతి వచ్చింది. రమేష్ బాబు గారని ఎండీడీఎం ఆయన, సిటీ కార్డియాక్ హాస్పిటల్, చాలా పెద్ద హాస్పిటల్, అందంగా కట్టించాడు ఆయన. నాకు ఆయన చూసి జాలేసింది. ఆయన అనవసరంగా చదివాడు. నా దగ్గరికి వచ్చేవాళ్ళందరూ నాకు సలహాలు ఇచ్చేవాళ్ళ, ఇది తినకూడదు అది తినకూడదు అని. పిచ్చివాడు ఆ రమేష్ బాబు. నేనేం చెప్పానో అర్థమవుతుందా మీకు పాయింట్? ఇక్కడ ఉన్నారు కొంతమంది నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు. అప్పుడు నేను ఎండీడీఎం డాక్టర్ దగ్గరికి వెళ్ళి హార్ట్ చూపించుకుంటూ ఉంటే ఆయన చెప్పాలా నాకు, ఈ పక్కన ఉన్న వాళ్ళందరూ అసలు హార్ట్ అంటే ఎలా ఉంటుందో కూడా తెలియని వాళ్ళందరూ హార్ట్ పేషెంట్కి మందులు చెప్పేవాళ్ళే. కానీ హార్ట్ పేషెంట్ని మాట్లాడించకూడదు అనేటటువంటి ఫండమెంటల్ నియమం వాళ్ళు ఎవరికి తెలియలే. భలే ఆనందించాను నేను. యోగ విద్యలో కూడా మీరు అదే మూర్ఖత్వానికి లోనవుతున్నారు. మీకు తెలుసును అనుకుంటున్నారు, మీకు ఏమీ తెలియదు. తెలిసిన వాళ్ళు చెప్పింది తూచా తప్పకుండా పాటించండి. మీకు తెలియదు యోగ విద్య గురించి, గురువుల గురించి, వాళ్ళ యొక్క కార్యక్రమాల గురించి. ఎవడో ఏదో అడిగాడు మాస్టారు, ఇందాక నేను ఉదాహరణ ఇచ్చినందుకే. మీరేం చెప్తారు మాస్టారు అని అడిగాడు. ఏం చెప్పేది, నేనేం చెప్తాను? 18 సంవత్సరాలు బట్టి చెప్తూ ఉంటేనే నేను చాలామందికి అర్థమయ్యేట్టు చెప్పలేకపోయాను. వర్షపు చినుకలు పడుతూ ఉంటే లూనా పెట్టుకుని కాలేజీ లోపలికి వెళ్తున్న 2 నిమిషాల్లో నేనేం చెప్తున్నానో ఏం చెప్తాను నేను? అవగాహన చేసుకోండి. అనేక జన్మల బట్టి మనం ఇది మాట్లాడుకుంటున్నాం. ఈ జన్మే కాదు ఇది. మీరెవ్వరికీ మీకు కొత్త అనిపించటంలే, అనిపించదు. అనేక కారణాల వల్ల పక్కనే ఉన్నారను, దూరంగా ఉన్నారను, తెలిసిన వాళ్ళు వస్తున్నారను, ఏదో వంకతో వచ్చారు అదృష్టవంతులు. వచ్చాక దారి తప్పకండి. ఏంటా దారి? నిరంతరము గురువు యొక్క స్పర్శ మీకు లభిస్తే మీరు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. యోగ సాధకుల్ని చూస్తాను, ఎంత సీరియస్గా ఉంటారో నాకు ఎప్పుడు భయం వేస్తుంది వాళ్ళని చూస్తే. నవ్వు మొహం కనిపించరు నాకు. మౌనంగా ఉండమని అనుకో చచ్చానే నేను. అసలు ఒక్కడ నవ్వరు. కాస్త నవ్వుతూ ఉండొచ్చు కదా, ఏ బిగి తీసుకోవాలా అంటే కసిన మాట, నోరు పూసుకోబడ్డావరా నన్ను, రా బయటకి, దీక్షడ్డి బయటకి చెప్తాది పరి. ఆ మానసిక స్థితి ఆనందానుభూతి ఎందుకు ఉంచుకోలేరు? నిరంతరము ఆనందంగా ఉండొచ్చు. వాడోడో కోపడ్డాడు, వాడు చెప్పాడు, వాడు విసుక్కున్నాడు నా మీద, వాళ్ళేదో చేస్తున్నారు, వీళ్ళేదో, ఇంకోళ్ళ మీద ఎందుకు మీ ఆనందం ఆధారపడుతోంది? గురువు మీద ఎందుకు ఆధారపడలేకపోతున్నారు? అది ప్రశ్నించుకోండి మీరు. ఇక్కడ మీ ఆనందానికి కారణము మీ భర్తో, మీ పిల్లలో, మీ స్నేహితుడో, ఓ ట్రస్ట్ బోర్డు మెంబరో, ఓ ప్రిన్సిపాలో, వీళ్ళ మీ ఆనందానికి కారణం మీరు యోగ సాధకులు కారు. మీ ఆనందానికి కారణం ఒక్కడే, గురువు యొక్క సన్నిధానం. గురువు దొరకకపోతే, గురువు యొక్క అనుభూతి మీకు రాకపోతే ఆవేదన, వ్యధ, విరహ వ్యాధన. ఆ రామకృష్ణ పరమహంస రోజులు గడిచిపోతూ ఉంటే, అమ్మా ఇంకో రోజు గడిచిపోయింది, నువ్వు కనిపించలేదనే బాధపడేవాడు తప్ప ఆవేదన మీకు వచ్చిందా? 3 రోజుల్లో వచ్చేస్తుంది మీకు. మీరు దానికి కరెక్ట్గా ఎదిగున్నారు. మీ వయస్సుతో సంబంధం లేదు, మీ చదువుతో సంబంధం లేదు, మీ ఉద్యోగాలతో సంబంధం లేదు, మీ శారీరక పరిస్థితితో సంబంధం లేదు, మీరు ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో సంబంధము లేదు. అనేక జన్మల యొక్క పురాకృత సుకర్మలు, మంచి కర్మలు మిమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చాయి. కేవలము నందనవనంలో, హిమాలయాలలో చెప్పేటటువంటి మాటలు ఇవి. ఇంకెక్కడ రావు ఈ మాటలు. అది విన్నా కూడా మీరు మారలేకపోతే నేనేం చేసేది? మారండి, ఆపండి మీ బాధలు. లేవు మీకు బాధలు. ఎలా ఉంటాయి గురువు దగ్గరికి వచ్చాక బాధలు? ఉన్నాయి. గురువుని చూసుకోమనండి, వాడి కర్మ, వాడు చూసుకోవాలి ఆ బాధల్ని. అలా ఆధారపడగలిగేటట్టు చేయటానికే ఆ బాధలున్నాయి మీకు. మీకు అర్థం కావటం లేదు. అది మీ బాధల యొక్క కారణం ఏంటి అంటే, జన్మ జన్మల బట్టి ఆయన మిమ్మల్ని వాయించిన ఆయన మీద మీరు ఆధారపడకపోతే నేనున్నాను మర్రో అని గుర్తు చేస్తున్నాడు. బాబు నీ బాధలన్నీ నా నెత్తి మీద పడాయి, రమణ మహర్షి చెప్తూ ఉండేవాడు. పల్లెటూరు వాడు ఒకతను పెద్ద పెట్టి పెట్టుకుని పరిగెత్తుకుంటూ రైలు ఎక్కేట రైలు బయలుదేరింది. పక్కన ఉన్నవాడు పెట్టి కింద పెట్టన్నాడు, నా బరువే మోస్తుంది రైలు, పెట్టి బరువు కూడా రైలు మీద ఎలా పెట్టారన్నాడు. మీరా మోసేది బరువులు? మీ యొక్క దమ్మెంత, మీ జీవితం యొక్క కాలపరిమితి ఎంత, మీ శక్తి ఎంత ఈ విశాలమైనటువంటి విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి శక్తి ముందు మీరేం చేస్తారు? మీ పిచ్చి మీరేదో చేయగలరనుకోవటం. అదే నేను చెప్పాను, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనేటువంటి ప్రిన్సిపల్ పట్టుకోండి. మీరేం చేయలేరు, మీకు అనిపిస్తోంది నేను చేస్తున్నాను, మీరు వచ్చారా ఇక్కడికి రాలేదు, అదే నేను చెప్తున్నాను. మీ పురాకృత కర్మ మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టింది, కానీ మీ యొక్క పిచ్చి అది. చాలా మంది బస్ స్టాండ్ వరకు వచ్చి రాలేరు, చాలా మంది అసలు ఇక్కడికి వస్తున్నారని తెలియక బస్సులో ఎవడో చెప్తే వచ్చి వస్తారు. కారణం ఏంటి? ప్రాకృత కర్మే. మీరేదో విరిగిపోకండి, విరివిగి నేనేదో నా వల్ల ఈ సాధన అంతా చేస్తున్నాను, దదామి బుద్ధి యోగంతం, వాళ్ళకి సాధన చెయ్యాలి అనేటటువంటి బుద్ధిని కూడా నేనే అమ్మాయ మాస్టర్ ఈ పాయింట్ చెప్పారు కదా. ఇంతసేపు లెక్చర్ విని మాకు టెన్షన్ వచ్చేసింది, బాబోయ్ మేమేదో చేయాలి, ఇంక అంతే కదా ఆయన కర్మ, ఆయన బుద్ధి ఎప్పుడు ఇస్తే అప్పుడు చేస్తాం. ఇచ్చాడు నాయన, అందుకే వచ్చావు ఇక్కడికి అంటున్నాను నేను. అది ఎందుకు మీరు వినిపించుకోరు? వచ్చాక ఏం చేయాలి అనేది మీ మీద ఉంది. క్లాసులో రికమెండేషను దేనో వల్ల వచ్చి క్లాసులో కూర్చోబెట్టాం. క్లాసులో చెప్పిన పాఠం విని అబ్జార్బ్ చేసుకుని దాన్ని రంగరించుకుని దాన్ని అరాయించుకునేటటువంటి బాధ్యత మీది, గురువుది కాదు. చేయలేడు గురువు, అది చేయగలిగితే చేసేసి ఉండేవాడు. గురువు మా బుద్ధి మార్చేస్తాడు మాస్టర్. గురువే బుద్ధి మార్చేస్తే నీ బుద్ధి ఎందుకు మార్చడం? ఓ ప్రెసిడెంట్ బుద్ధి మార్చేస్తే పోలే, మీరు ఎందుకు పనికొస్తారు? మీ బుద్ధి మారుస్తే ఏం లాభం ఆయనకి? ఓ ప్రెసిడెంట్ ఓ ఫీల్డ్ మార్షల్ బుద్ధి మార్చేసాడు అనుకోండి, ఓ సద్దాం హుస్సేన్ బుద్ధి మార్చేసాడు అనుకోండి, ఎంత హాయి. మీ బుద్ధి ఎందుకు మార్చడం? మీరు ఎందుకు పనికొస్తారు ఆయనకి? అంటే మిమ్మల్ని కించపరచడానికి నేను చెప్పటంలే, మన శక్తి ఎందుకు పనికిరాదు అన్నది మీకు అవగాహన అవటానికి చెప్తున్నాను నేను. మీరేం చేయలేరు, అయినా మీకు ఈ అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. అంటే ఎవరి వల్ల వచ్చింది అద్భుతమైనటువంటి అవకాశం? గురువు యొక్క అనుగ్రహమే. మరి అనుగ్రహాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారో ఆలోచించుకోండి. రెండోసారి వస్తున్నారు మీరు, మూడోసారి వస్తున్నారు, చాలాసార్లు వస్తున్నారు. మీరు ఎన్నిసార్లు వచ్చినా ఇది మీరు పట్టుకోలేకపోతే ఇట్ బేసిస్. ప్రకృతిలో ఏమి జరిగినా అది గురువు యొక్క అనుగ్రహమే. ఏమి జరిగినా నిరంతరము మీరు నవముఖాంతో ఉండగలగాలి, నిరంతరం. కావాలంటే అదే కీప్ స్మైలింగ్ అనేటటువంటి పట్టి ఏదో ఉంది, జపాన్లో దొరుకుతుంది, మరి ఇక్కడ ఉందో లేదో నా ఆధాతకం చేసుకోండి. పెద్ద ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలాగా నవ్వుతున్నట్టుగా కొందరు మొహాల్లో ఉంటాయి చూసారా, పళ్ళు తమాషాగా ఉంటాయి వాళ్ళవి, ఎప్పుడు నవ్వుతున్నట్టే ఉంటారు. అలా అయినా మార్పించేసుకోండి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి, నాకేం అభ్యంతరం లే. కానీ నా కోరిక ఏంటి అంటే అంత అవస్థ పడకుండా నవ్వగలరు కదా, మీరు ఇప్పుడు నవ్వుతున్నారు కదా, ఆ నవ్వు మొహం ఉంచుకోండి సార్. సీరియస్ అయిపోకండి. ఎవరు మిమ్మల్ని ఏమన్నా అంటే పరిస్థితులు మిమ్మల్ని ఏమన్నా కూడా అని నా ఉద్దేశం. అంతే తప్ప వాడంటేనే వీడంటేనే కాదు, పరిస్థితులు కూడా మీకు సుఖంగా లేవు. నవ్వుతోండి. ఆ ఆనందమయ స్థితి కనుక మీరు ఈ మూడు రోజుల్లో ఇక్కడ నువ్వు పట్టుకోగలిగితే సాయంత్రాలు నేను చెప్పేటటువంటి మాటల్ని మధించుకోండి. మీరు టేప్ తీసుకెళ్ళండి, ఖాళీగా కూర్చోకండి, నిరంతరం ఆ టేప్లు వినండి. ఇంకోటి వినకండి, మీరు ఇచ్చంటే మీకు ఒకసారి అది బుర్రలోకి ఎక్కటంలే. తప్పు మీది కూడా కాదు అది. ఇంచేత 20 సార్లు 30 సార్లు కనీసం ఒక్కొక్క టేపు వినండి. నా కోరిక అది, ఇక్కడికి వచ్చారు ఇంకేం చేయకండి, మీరు వినండి ఆ టేపుల్ని, వినండి, విని జీర్ణించుకోండి. ఏ స్థితికి వెళ్ళాలి? నిరంతరము ఆనందంగా ఉంటూ బాధ్యతని 100కి 100 పాళ్ళు చేసుకుంటూ గురువుని నీ యొక్క ఉనికిని నేను గుర్తించగలిగేటటువంటి శక్తి తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు అనేటటువంటి మానసిక స్థితికి కళ్ళు మూసుకుని ఎదుగుకోండి. స్వస్తి.